तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
మనందరం కూడా ఓ విశేషమైనటువంటి రోజు కలుసుకున్నాం ఇక్కడ. ఈ రోజు మీరు వినేటటువంటి మాటలు, మీ జీవితాలలో ఖచ్చితంగా రెండు మార్పులు తీసుకొస్తున్నాయి. ఒకటేంటి అంటే రోగరహితమైనటువంటి జీవితము. ఈ రోజు నేను చెప్పిన మాటలు విని దాని ప్రకారము కనుక మీరు మీ జీవితాన్ని మలుచుకుంటే మీకు రోగాలు రావు. రోగాలు ఉంటే ఆ రోగాలు పోతాయి, గ్యారంటీగా పోతాయి. మొదటి ఆ దృష్టికోణంతో మీరు వినండి, చాలా ఏకాగ్రతతో మనస్సు పెట్టి వినండి. మీకు చాలా చెప్పాలి నేను, ఎప్పుడో కానీ ఒకసారి రాను కనుక కొంచెం ఎక్కువ చెప్తాను నేను. ఇంకా మొదటిది నేను మీకు ఇచ్చేటటువంటి ఈ పూర్ణమి నాడు శివపార్వతులు కలిసినటువంటి రోజు మీకు స్పష్టంగా ఈ రోజు నుంచే మొదలెట్టేటటువంటి ఒక వరదానం ఏంటి అంటే మీకు మీ కుటుంబాలలో ఉన్నటువంటి రోగాలు ఇంకా ఉండవు. ఇప్పుడు ఉంటాయి అంటే మీరు ఉండాలనుకుంటే దానికి ఇంకా ఏ గురువు ఏం చేయలేదు. మీరే కావాలని కోరి తెచ్చుకుంటే ఎవరు మాత్రం ఏం చేయండి. అంచేత మీరు మీకు తెలియకుండా రోగాన్ని ఎలా కోరుకుంటున్నారో కూడా మీకు చెప్తాను నేను. ఇంకొక మొదటి వరదానము గురువుల దగ్గర నుంచి, నా వెనకాతలు ఉన్నటువంటి నా గురుదేవులు, ఆయన వెనకాలలో ఉన్నటువంటి హిమాలయాలలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఋషులు ఖాళీగా కూర్చుని లేవు. గత 5-6 సంవత్సరాలు బట్టి చాలా తీవ్రంగా అవి మన మధ్యన వాటి యొక్క దివ్య విభూతులు అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దానికి నిరూపణ ఏంటి అంటే ఈ రోజు ఇంతమంది ఇక్కడ కూర్చుని దీన్ని వినటానికి రావచ్చు. ఇంతకంటే పెద్ద నిరూపణే అక్కర్లే. రెండవది ఏంటి అంటే ముసలితనం ఉండదు. ముసలితనం ఉండదు అంటే మరి జుట్టు తెల్లబడదా మాస్టారు, శరీరం ముడతబడదా మాస్టారు? శరీరం తెల్లబడు, జుట్టు నల్లబడుతుంది. కొంచెం ఎండలో కూర్చున్న వాళ్ళు పక్కకి రాలేరా? ఎండలో ఉన్నవాళ్ళు ఈ లైన్లో ఎండలో కూర్చోవద్దమ్మా, ఎండలో కూర్చోకండి, అది ఎండ మంచిది కాదు. మూడలోకి రండి, ఎక్కడో అక్కడ వినిపిస్తుంది కదా మీకు. ఎండలో వద్దమ్మా, ఎండలో వద్దు, ఎక్కడో అక్కడ నీడ చూసుకోండి. ఎక్కడ ఉన్నా శాంతంగా అంటే ఒక ఉత్సాహం ఏర్పడుతుంది, ఒక రుచి ఏర్పడుతుంది. ఆ ఉత్సాహం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు గురువు గారు వాళ్ళు శరీరం వదిలేసినా కూడా వాళ్ళు మనం వదలటండే, ఇక్కడే హిమాలయాలు ఉన్నాయని ఇక్కడ వచ్చి మీ ముందు నుంచునే ఉన్నాడుగా, నాకు తెలిసి ఆయన ఇంతవరకు కూర్చోలేదు, ఆయన నుంచునే ఉన్నాడు. ఎన్ని ఊళ్ళు తిరిగాడో నాకు తెలియదు, ఇంకా ఎన్ని ఊళ్ళు తిరుగుతాడో నాకు తెలియదు కదా. ఉత్సాహం అమ్మా, అది మీకు గ్యారంటీగా లభిస్తుంది. దీని తర్వాత ఇంకొక విచిత్రమైనటువంటిది మీరు చెప్పే నెంబరు, మీరు కనుక ఇవాళ నేను చెప్పిన విషయాలు అర్థం చేసుకోగలిగితే మీకే కాదు భూమి మీద కూడా మృత్యువు ఉండదు, ఇంకెవరూ చావరు. అక్షరాలో చెప్తున్నాను నేను, అది సంభవమే. కానీ దానికి కొంచెం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు మనం చేసుకోవాలి. మామూలుగా గాయత్రి మంత్ర జపం చేస్తూ మీరు చేస్తున్నటువంటిది రెండు ఇచ్చేస్తుంది మీకు. మొదటిది ఏమిస్తుందని చెప్పాను, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం, మీకే కాదు మీ కుటుంబ సభ్యులకి కూడా. రెండోది ఏం చెప్పాను, ఉత్సాహంగా ఉంటారు మీరు, నిరాశ నిస్పృహలు ఉండవు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు చాలా ఆనందంగా జీవించగలుగుతారు. ఇది రెండు మాత్రం మీకు గ్యారంటీ. మూడో దానికి మనం అందరము కలిసి కొంచెం విశేషమైనటువంటి ప్రయత్నం చేయాలి. దీన్నే మనము స్వస్తి చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఐదు రకాలుగా చెప్పుకుంటాం మనం. ఏంటి ఐదు రకాలు మీకు గుర్తున్నాయి కదా? స్వస్తి ఒకసారి చెప్పుకున్నాము, మనం మొదలెట్టుకుంటాం కనుక అందరూ సుఖంగా ఉండాలి అనేటటువంటి ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం. అవ్యవస్థాం సువ్యవస్థాం గమయ. దీన్ని మీరు సక్రమంగా అర్థం చేసుకోవటమే కాకుండా మన జీవితంలో దీన్ని ఎలాగ ఉపయోగించుకోవాలో అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదట మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే, మనం ముళ్ళ చెట్టు నాటితే తల్లి రావు. ఏమొస్తాయి? ముళ్ళ చెట్టు నాటితే పళ్ళు వస్తాయి. పళ్ళ చెట్టు నాటితే పళ్ళు వస్తాయి. అందులో డౌట్ లేదు కదా? అనుమానం ఖచ్చితంగా మీకు గ్యారంటీగా ఉండదు. ఎందుకంటే మీరు పొలం పనులు అవి చేస్తారు కనుక మీరు ఖచ్చితంగా ఏ పంట కోసుకోవాలో ఆ విత్తనాలే నాటుకుంటారు. మీరు గ్యారంటీగా మీకేం తెలుస్తుంది? ఆ పంట చేతికి వస్తుంది కదా. అంచేత మనం ఏమి నాటుకుంటామో అదే కోసుకుంటాము. ఇందులో అనుమానం ఏం లేదు కదా మీకు. అంచేత మనం ఆరోగ్యాన్ని నాటుకుంటే ఆరోగ్యం వస్తుంది. ఈ ఆరోగ్యాన్ని ఎలా నాటుకోవాలి అన్నదే ఇందాక మనం చదివినటువంటి స్వస్తి మంత్రము. ఇది యాక్చువల్ గా మంత్రము అంటే దేవుడి దగ్గరికి తీసుకెళ్లేటటువంటి మంత్రం కాదు. ఇది మీ జీవితాలను ఆనందంతో, పిల్లలతో, మనవలతో, సంపదతో 100 ఏళ్ల పాటు ఖచ్చితంగా జీవించగలిగేటటువంటి శక్తిని ఇస్తుంది. ఖచ్చితంగా ఇందాక మనం చదివినటువంటి ఆ స్వస్తి అనేటటువంటిది మీకు ఇది చేసి తీరుతుంది. అది ఇంకేదంటే అది ఋషుల యొక్క వాక్కు కనుక, మహాత్ముల యొక్క వాక్కు కనుక. అంచేత ఇది ముందు మీరు చాలా స్పష్టంగా మనసులో పెట్టుకోండి. మీ జీవితాలలో రాబోయేటటువంటి మార్పులు ఏమిటో చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. మొట్టమొదటిది ఏంటి అంటే మీకు 100 ఏళ్ల పాటు సంపదతో జీవించగలిగేటటువంటి వరదానం లభిస్తుంది. ఖచ్చితంగా లభిస్తుంది 100 ఏళ్ల పాటు. ఎలాగా? ఆరోగ్యంగా. ఎందుకంటే 100 ఏళ్ల పాటు మంచం మీద ఉంటే ఏ క్షణానికి ఆ క్షణం ఏమనిపిస్తుంది బాబు పోతే బాగుందని మనకే అనిపిస్తుంది. మనకి సేవ చేస్తున్నట్టు నటించే వాళ్ళకే అనిపిస్తుంది. ఎందుకంటే సేవ ఎంతసేపు చేయగలం? ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, దాని తర్వాత ఏమవుతుంది? విసిగెత్తుతుంది కదా. అంచేత అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి ఇందాక మీకు తెలిసినటువంటి మనం కలిసి చెప్పుకున్నటువంటి మంత్రం ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకుని మీరు చేసుకోవటమే కాకుండా ఇంకా చాలా మందికి మనం ఇది చెప్పగలిగితే అప్పుడు మీకు ఆ ఫలితాలు వస్తాయి. మీరు మాత్రమే చేసుకుంటే ఆ ఫలితాలు రావు. అది మనం చేసేటువంటి తప్పు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాటుకోవటం అంటే ఏంటి? భూమి విత్తనాన్ని ఎక్కడ నాటుతాం మనం? భూమిలో నాటుతాం. సుఖంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన ఎక్కడ నాటాలి? భూమిలో నాటలేం కదా. ఆలోచన ఎక్కడ నాటాలి? మనస్సులో నాటాలి. మనసున్న వాళ్ళు ఎవరు? మనసున్న వాళ్ళు ఎవరు? మనుషులు కదా, మనే. అంచేత ఈ ఆలోచన ఎక్కడ నాటాలి? మీరు మనుషుల్లో నాటాలి. నాటితే కదా మీరు కోసుకునేది. అది మీద అర్థం అవుతుంది. మీరు మాత్రమే చేసుకుంటే అది నాటటం అవ్వదు. అర్థమవుతుంది కదా. అంచేత మీరు ఏం చేయాలి? ఇంకోళ్ళ మనస్సుల్లో నాటాలి. ఇది ఇప్పుడు విత్తనాన్ని భూమిలో నాటాలి. నాటాలి అని చెప్పి విత్తనాలు తీసుకెళ్లాలా, జల్లేస్తావా, లేకపోతే దాని ముందు ఏదైనా చేస్తావా పంటలో? అంటే నాకు పెద్దగా తెలియదు అది, కానీ కొంచెం సినిమాలో అవి చూస్తూ ఉంటా కదా. అంచేత నేను ఏదైనా తప్పు చెప్తే మీరు కరెక్ట్ చేయాలన్నమాట. అంతే తప్ప నేను చెప్పింది రైతు అనకండి. నాకు ఈ విషయాలు తెలియవు. పొలం విషయాలు నాటటం ఎలా నాటుతారో నాకు తెలియదు. కానీ సినిమాల్లో నేను చూసేది ఏంటి అంటే దున్నుతాడు వీడు కదా. దున్నాక పైకి వచ్చినటువంటి పనికి రాని చెత్తా చెదారం ఏదో ఉంటుంది కదా, ఆ చెత్తా చెదారాన్ని పొలంలో ఉంచుతాడు. ఆవిడ ఉంచాడుగా, ఏం చేస్తాడు? దాన్ని కలుపు తీయటమని ఏదో అంటాడు. కరెక్ట్. ఇప్పుడు ముందు ఏదో తప్పు చెప్పేసే వచ్చాను కానీ కరెక్ట్గా చెప్తున్నా కదా. తీసేశాక ఏం చేయాలి? నాటాలి. నాటేశాం. నాటేశాక మీరు ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటే ఏమవుతుంది? నాటకేం చేయాలి? దానికి నీరు వేయాలి, ఎరువు వేయాలి, మళ్ళా కాపలా కాయాలి, మంచి కట్టుకోవాలి. అక్కడ ఇదంతా చేశాక భగవంతుడి అనుగ్రహం ఉంటే పంట చేతికి వస్తుంది కదా. భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఇక్కడ మాత్రమే గ్యారంటీగా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అంచేత ఇక్కడ భగవంతుడి అనుగ్రహం లేకపోవటం అంటూ ఏం లేదు, ఇంకా చేయాల్సింది ఏంటి, మనమే చేయాలి. అంచేత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషా. ఈ మాట అంటున్నప్పుడు మీరు దాన్ని అర్థం తెలియకుండా అనిస్తున్నారు. మీరు చాలా మందికి దాని అర్థం తెలీదు. ఒకవేళ అర్థం తెలిసినా ఆ క్షణంలో అర్థం గురించి ఆలోచించారు, అప్పుడు ఇంకోటేదో ఆలోచిస్తారు. ఇంచేతంటే ఈ స్వస్తి చెప్పేటప్పుడు ఎప్పుడు చెప్తామో తెలుసా, ఇంకా మనం ఎగ్జామ్ అంతా అయిపోయాకో, పూజ అంతా అయిపోయాకో, లేకపోతే మీటింగ్ అంతా అయిపోయాకో స్వస్తి ప్రజాభ్యం అంటాం. అంటున్నప్పుడు స్వస్తి ప్రజాభ్యాన్ని మైక్ వాడు మైక్ పీకేస్తూ ఉంటాడు, స్వస్తి ప్రజాభ్యాన్ని లేచి వెళ్ళిపోతూ ఉంటారు, దుమ్ము దులిపేసుకుంటూ ఉంటారు కదా. అంటే మన మనస్సులు ఎక్కడుంటున్నాయి ఇప్పుడు, నోటి మీద వచ్చేటటువంటి మాటల మీద ఉండటం లేదు మనకి కదా. దేని మీద ఉంటున్నాయి, ఇంక ఇంటికి వెళ్ళిపోతామను, లేకపోతే నేను ఇంకొక అరగంట ముందు వదిలేసి ఉంటే నా టీవీ సీరియల్ చూసి ఉండేవాడిని. ఇప్పుడు కూడా నేను పొద్దున్న 11 గంటలకు ఎప్పుడో చెప్పేది ఈయన గారు వచ్చింది 1 గంటకి, మళ్ళా ఎప్పుడు వదులుతాడో ఏమో ఇలా అనుకుంటూ అన్నారు అనుకోండి, ఆ మాటకి విలువ ఉండదు. మనస్ఫూర్తిగా రావాలి, లోపల నుంచి రావాలి. అందుకే మీరు చివరంటే కరెక్ట్ గా అన్నదాన్ని ఏం చేశారు, నేను ముందే చెప్పింది ఎందుకైనా మంచిదని. కానీ ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవాళ నుంచి మీరు ఒక వ్రతం తీసుకోవాలి. ఇవాళ మీరు తీసుకున్నటువంటి ఈ వ్రతం వల్ల మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో, దాని తర్వాత భారతదేశంలో, దాని తర్వాత ప్రపంచమంతా కూడా మనము రోగరహితమైనటువంటి సమాజాన్ని నిర్మించబోతున్నాం. ఇది మన సంకల్పం కాదు, మన ఋషుల యొక్క సంకల్పం. అది మీరు చేయగలిగినంత బాగా ఇతరులు చేయలేరు. రాముడి యొక్క అవతార కార్యక్రమం పరిసమాప్తి అవ్వాలి అంటే ఋషులు ఉపయోగపడలే, పండితులు ఉపయోగపడలే. తెలుసు కదా మీకు ఎవరు ఉపయోగపడ్డారు, కోతులు ఉపయోగపడ్డాయి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉపయోగపడలే. ఇంకెవరు వచ్చారు, ఇవాళ మన ఊళ్ళోకి ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఆదిత్య హృదయ్ ఉపయోగపడ్డాడు. ఆదిత్య హృదయ్ ఎలా ఉపయోగపడ్డాడు, అగస్త్యుడు రాముడికి ఆదిత్య హృదయం చెప్పాడు అవునా. ఆ ఆదిత్య హృదయం రాముడికి చాలా సహాయపడింది. మరి ఇవాళ ఈరోజు అదే ఆదిత్య హృదయ్ ఏ రావణాసురుణ్ణి చంపటానికి ఉపయోగపడబోతోందో మనకి తెలియదు. నేను హాస్యంగా కేవలము సందర్భోచితంగా చెప్పేటటువంటి మాటలు మాత్రమే కావు. హిమాలయాలను భారతదేశపు యొక్క భవితవ్యత గురించి ఆవేదన చెందుతున్నటువంటి మహర్షులకి, పండితుల మీద, వైజ్ఞానికుల మీద, రాజనీతిజ్ఞుల మీద నమ్మకం పోయింది. వాళ్ల వల్ల ప్రపంచం బాగుపడుతుంది అని మీకేమైనా అనిపిస్తుందేమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అనిపించటం లేదు. ఇంకా ఎవరి వల్ల అవ్వాలి, మీ వల్ల అవ్వాలి. అయితే మీ వల్ల అవుతుంది, లేకపోతే అవ్వదు. అంచేత ఈనాడు ఇక్కడ కలిసినటువంటి మనము సాధారణంగా కలిశాము అనుకోకండి. ఒక బృహత్తరమైనటువంటి పథకంతో మీ నుంచి హిమాలయాలలో ఉన్నటువంటి ఆ గురుసత్తా అనండి, శివుడు అనండి, మహర్షులు అనండి, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, ఇక్కడ హిమాలయాలలో మాత్రము అత్యంత అద్భుతమైనటువంటి దివ్య ఆత్మలు ఇప్పటికీ నివసిస్తున్నాయి. అవి ఇప్పటికీ కూడా కొంచెం మనం తపస్సు చేసుకోగలిగితే, కొంచెం మన ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే, ఇప్పుడు కూడా మనకి హిమాలయాలలోనే కాదు ఇక్కడ కూడా దర్శనం ఇవ్వగలుగుతాయి. కానీ ఆ దివ్య ఆత్మలు ఎప్పుడు కూడా జ్యోతిలోనే దర్శనమిస్తాయి. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, జ్యోతిలోనే ఆ దివ్య ఆత్మలు ఎప్పుడైనా కూడా దర్శనమిస్తాయి. అందుకే మనము సాధనలు చేసేటప్పుడు, కలశ స్థాపన చేస్తున్నప్పుడు, నవరాత్రులు అవి చేస్తున్నప్పుడు కొంచెం సాహసం ఉన్నటువంటి సాధకులు అఖండ జ్యోతిని స్థాపిస్తారు. ఆ అఖండ జ్యోతిని స్థాపిస్తే ఏమవుతుంది, కొంచెం మీ సాధన పరిపక్వత చెందితే, కొంచెం మీరు మనస్సు పెట్టి సాధన చేస్తే, అంతకంటే మీరేం కష్టపడక్కర్లేదు గుర్తుంచుకోండి, మనస్సు పెట్టి కనుక సాధన చేయగలిగితే ఆ జ్యోతిలోనే ఆ ఋషుల యొక్క ప్రత్యక్షీకరణ జరుగుతుంది. అది మన గురుదేవులకి లభించినటువంటి అద్భుతమైన మొదటి వరదానము. మీకందరికీ తెలుసు కదా, ఆయనకి సాధనలు చేస్తూ ఉంటే మాఘమాసంలో పంచమి నాడు ఆయన గురుదేవులు ఆయనకి జ్యోతిలో దర్శనం ఇచ్చారు. కార్తీక మాసంలో ఎవడు జ్యోతులు వెలిగిస్తాడో వాడు ఆ మనస్సుతో జ్యోతి వెలిగిస్తే వాడికి వాడి గురువు దర్శనం కూడా ఆ జ్యోతిలో దొరుకుతుంది. కనుక ఈ నెల రోజుల పాటు కూడా మీరు జ్యోతులు వెలిగించుకోండి అని మనం చెప్తాం, కానీ ఆ మనస్సుతో మీరు ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు. కానీ 15 రోజులు మాత్రము చాలా మానసిక ఏకాగ్రత చేసుకోండి, దాని యొక్క ఫలితమే ఈ సమావేశమేమో. ఇప్పుడు గురువుల యొక్క సందేశము, ఋషుల యొక్క సందేశము, గడ్డ ఉన్న వాళ్ళు వచ్చి ఏంటది ఇక్కడ ఇక్కడ దండం కమండలం అలా ఏం రాదు. వాళ్ళు ఓ వ్యక్తిని రూపంలో వస్తారు, ఓ సందేశాన్ని అందజేస్తారు. ఆ సందేశాన్ని మనం ఎంత పట్టుకోగలిగితే అంత మనకి ఉపయోగపడుతుంది. అంచేత ఈ కార్తీక మాసంలో మీరు చేస్తున్నటువంటి ఆ దీప యజ్ఞ పరంపర, ఆ దీపాలు వెలిగించేటటువంటిది ఎందుకు వెలిగిస్తాము అంటే ఆ దీపంలో మనకి మహాలక్ష్మి దర్శనం అవుతుంది. అది మనం మర్చిపోయాం. కాస్త జాగ్రత్తగా అవగాహన చేసుకుని మీ నుంచి ఆ ఋషులు ఆశించేది ఏంటి అంటే, ఇవాళ మీరు అందుకుంటున్నటువంటి ఆ విజ్ఞానాన్ని విని వదిలేయకుండా సాహసం చేయగలిగేటటువంటి వాళ్ళు ముందుకు వచ్చి దాన్ని ఆచరించండి. ఏమి ఆచరించమని చెప్తున్నాను నేను, దీపము మీరు వెలిగిస్తున్నప్పుడు ఎప్పుడైనా భగవంతుడి ముందు ఆ దీపంలో మన గురువు మన ఋషుల యొక్క సాక్షాత్కారం దొరుకుతుందేమో అనే ధ్యాసతో వెలిగించండి తప్ప ఉత్తినే వెలిగించకండి. ప్రతి నెల సంక్రాంతి వస్తుంది, 12 సంక్రాంతులు వస్తాయి, కానీ ప్రతి నెల వచ్చేటటువంటి సంక్రాంతి మనం గమనించలేము చేయలేకపోవటం వల్ల, మెల్లిమెల్లిగా మన సంస్కృతి క్షీణించిపోవటం వల్ల. ఇప్పుడు ఒకే సంక్రాంతి మనకు గుర్తుంది, ఏ సంక్రాంతి? మకర సంక్రాంతి గుర్తుంది. కానీ ఆ మకర సంక్రాంతి అనేక సంక్రాంతుల యొక్క కలయిక. ప్రతి నెల మీరు సంక్రాంతిని చేసుకుంటూ మకర సంక్రాంతి వచ్చినప్పుడు అదేమవుతుంది? మహాసంక్రాంతి అవుతుంది. అలాగే ప్రతి నెల మనకి మాస శివరాత్రి వస్తూ ఉంటుంది, తెలుసు కదా మీకు, ప్రతి నెల వస్తుంది, దాన్నే మాస శివరాత్రి అంటాం. ప్రతి నెల చేసుకోవాల్సినటువంటి మాస శివరాత్రిని మనం ఏం చేసేసాం? మహాశివరాత్రి ఒకరోజు చేసుకుంటే చాలు అనుకునేటటువంటి జాడ్యానికి నింగిపోయాం. ప్రతి నెల మీరు శివరాత్రి చేసుకోండి, కానీ ప్రతి నెల శివరాత్రి చేసుకున్నాక మహాశివరాత్రి నాడు దాని ఫలితం వస్తుంది. అంటే ఎలా అనమాట, మంత్లీ టెస్ట్లు చేసుకుంటూ వెళ్తాం, ఈ మంత్లీ టెస్ట్లు అన్ని తీసుకున్నాక యాన్యువల్ టెస్ట్, సంవత్సరాంత పరీక్షలు జరుగుతాయి. ఒకేసారి సంవత్సరాంత పరీక్ష రాయవచ్చు, కానీ మంత్లీ టెస్ట్లు పెడితే రెసిడెన్షియల్ కాలేజీలోగా రిజల్ట్స్ బాగా వస్తాయి. ఒకేసారి పరీక్ష పెట్టారనుకో మిగతా స్కూల్లో వచ్చినట్టు రిజల్ట్ డమ్డమ్ డిగాడిగా. అంతట సంక్రాంతి మహాసంక్రాంతిగా మారి ఆ ఒక్కరోజు ఏదో చేసుకుంటున్నా మనం. మాస శివరాత్రులు మర్చిపోయి ఎప్పుడో ఒకసారి మనం శివరాత్రిని చేసుకుంటాం. అలాగే దీపావళి అమావాస్య దీపాలు వెలిగిస్తాం కదా, కానీ ఆ దీపాలు వెలిగించవలసింది ప్రతి అమావాస్యకి వెలిగించాలి. అవి మర్చిపోయాం, అసలు తెలియదు మనకి ప్రతి అమావాస్యకి దీపాలు వెలిగించాలని. చివరికి ఏం మిగిలిపోయింది మనకి? దీపావళి అమావాస్య నాడు మాత్రమే దీపాలు వెలిగిస్తుంది. ఇంకా మాస శివరాత్రి ఉంది అని ఇంకా గుర్తుంది మనకి, ప్రతి నెల సంక్రాంతి వస్తుంది అని గుర్తుంది మనకి, కానీ ప్రతి నెల దీపావళి చేసుకోవాలి అనేటటువంటిది మనకి గుర్తులేదు. ఎందుకు? మనిషికి ఏది చాలా ఎక్కువ ఉంటుందో దాని గురించి వాడు పెద్దగా గుర్తుంచుకోడు కదా. మన దగ్గర చాలా ఉన్నాయనుకోండి, ఒకటి ప్రకారంగా ఉందనుకోండి, చాలా జాగ్రత్తగా దా పైన ఎక్కడో దాచిపెడతాం. 20-30 టేప్ రికార్డర్లు ఉన్నాయనుకోండి ఇంటి నిండా, అప్పుడు ఒక టేప్ రికార్డర్ ఈ గుట్లో పడి ఉంటుంది, ఒక టేప్ రికార్డర్ ఆమూల పడి ఉంటుంది, పట్టించుకోమని. అంచేత భారతదేశం మీద, భారతదేశంలో సంపద చాలా ఎక్కువ ఉండటం వల్ల ప్రతి అమావాస్యకి చేసుకోవలసినటువంటి మహాలక్ష్మి పూజను మనం మర్చిపోయాం. కానీ దీపావళి అమావాస్య నాడు మాత్రం మనకి తెలుసు ఎవరికి ఇచ్చేస్తాం మనం, లక్ష్మీదేవి పూజ చేస్తాం. అది ఒక విధంగా మనం గర్వించదగ్గ విషయం మర్చిపోవటం, ఇంకో విధంగా బాధపడవలసినటువంటి విషయం. గర్వించదగ్గ విషయం ఎందుకు అంటే డబ్బు ఎంత ఎక్కువైపోయిందంటే భారతదేశంలో అసలు మహాలక్ష్మిని పూజ చేయాలనే భావనే పోయిందన్నమాట. నిజంగా చాలా గొప్ప దేశం అండి, సస్యశ్యామలమైనటువంటి దేశము, రత్న గర్భ అని పిలవనటువంటి దేశము. రాయలసీమ అనేటటువంటి దాన్ని ఒకప్పుడు రత్నాల సీమ అంటారట, రత్నాలు అంగల్లో ఈ వంకాయలు బంగారు దుంపలు అవి ఎలా తులుస్తున్నాము అలాగే తులిచేవారు ఇక్కడ. అలాంటి వాళ్ళకి మహాలక్ష్మి సాధన చేస్తారా ఇంటి వాళ్ళు? అంచేత మిల్లిమిల్లిగా అయితే ఆ అమావాస్య యొక్క ప్రాముఖ్యత పోయింది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, అమావాస్యకి ముందు వచ్చేటటువంటిదే మాస శివరాత్రి. ఇందుకు ఇది గుర్తు చేసుకోమని నేను చెప్తున్నాను. మనకి సంపద పెరగటం అంటే డబ్బు మాత్రమే అనేటటువంటి ఒక మూర్ఖమైనటువంటి ఆలోచన ఉంది. నిజమైనటువంటి సంపద ఏంటి అంటే ఆరోగ్యం. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఖచ్చితంగా తెలుగులో కూడా ఉండి ఉంటుంది. ఇంగ్లీష్ లో ఉన్నటువంటి సామెత ఏంటి అంటే, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, డబ్బు పోతే ఏమీ పోలేదు అంటాడు ఆ కవి. ఏంటంటే ఏమి, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఆరోగ్యం పోతే ఏదో కొంత పోయిందన్నాడు. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్, చరిత్ర పోయిందనుకో, శీలము పోయిందనుకో, మొత్తం పోయిందంటే. అంచేత మహాలక్ష్మి అనేటటువంటి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఆరోగ్యమే సంపద. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు ఆనందంగా బతకగలడు. ఆరోగ్యం లేనటువంటి వాడు ఎంత సంపద ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే సుఖంగా బతకలేడు. కానీ మనకి మహాలక్ష్మి అనగానే ఏం గుర్తొస్తుంది, డబ్బు కాదు మహాలక్ష్మి అంటే. మహాలక్ష్మి అంటే నిజమైన మహాలక్ష్మి ఏంటి అంటే, మొదట ఆరోగ్యము. ఆరోగ్యం ఎప్పుడుంటుంది, నువ్వు తిన్నది అరాయించుకోగలిగితే. అంతే కదా, నువ్వు తిన్నది అరాయించుకుంది కంటే ఆరోగ్యం. అంచేత ఆరోగ్యం ఉంది అన్నదానికి నిదర్శనం ఏంటి, నువ్వు తినగలగాలి. తినగలగాలి అంటే నీ దగ్గర ఏముండాలి, తినటానికి ఉండాలి. తినటానికి ఏం కావాలి, డబ్బు కాదు వనరులు కావాలి. అంతే కదా, అందుకే దాన్ని ధాన్యలక్ష్మి అని ఆ పేరుతో పిలుస్తాం మనం ఆరోగ్యాన్ని దాన్ని. అంచేత ఈ అమావాస్య నాడు మనము పూజ చేసేటటువంటి ఆ మహాలక్ష్మీ దేవిని ఆరోగ్యంగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇందాక నేను మీకు చెప్పాను, ఇవాళ నా క్లాస్ అయిపోయిన తర్వాత మీకందరికీ ఆరోగ్యం వచ్చేస్తుంది, లేకపోతే ఆరోగ్యం తాలూకు నియమావళి అర్థమైపోతుంది. అంటే ఆరోగ్యం కోసం మీరు మొట్టమొదట ఎవరిని పూజ చేయాలి అంటే మహాలక్ష్మి పూజ చేయాలి. ఆ మహాలక్ష్మి పూజ ఆరోగ్యం కొరకు అన్నది మనం మర్చిపోయాం. అంచేత ఆ చివరిసారి ప్రతి అమావాస్య నాడు మనము మహాలక్ష్మి పూజ చేసుకుంటూ దీపావళి అమావాస్య నాడు వచ్చేసరికి అలా ఏం చేస్తాం, ఈ 11 మహాలక్ష్మి పూజల యొక్క పరాకాష్ఠగా దీపావళి పూజ చేస్తాం. దీపావళి పూజ చేయగానే ఇమీడియట్ గా ఏమొస్తుంది, కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం రాగానే ఎవరి పూజ మొదలు పెడతాం మనం? కార్తీక మాసంలో ఎవరి పూజ చేస్తాం? శివుడు పూజ చేస్తాం. మళ్లీ శివుడు అంటే మనం మర్చిపోయాం, శివుడు అంటే ఏముండాలి, జటాజూట ఉండాలి, దాని గురించి నీళ్లు ఇలా పడుతూ ఉండాలి, అన్ని నీళ్లు ఆయన తల మీద నుంచి ఎక్కడి నుంచి వస్తాయో మనకి తెలియదు, ఎక్కడో ఆకాశం నుంచి వస్తాయట. దాని తర్వాత మెడలో ఏముండాలి, పావన్ ఉండాలి. దాని తర్వాత ఏం కట్టుకుని ఉండాలి, అక్కడ మళ్ళా మీరు దెబ్బలాడుకుంటే దెబ్బలాడుకోవచ్చు. కొంతమంది పులిచర్మ ఉంటారు, కొంతమంది అంచేత మీరు ఏ శివుని కొలవాలి, మేము పులి చర్మం కట్టుకున్న శివునే కొలుస్తాము. ఇంకోడు ఏమనాలి, జింక చర్మం. మూడోవాడు ఇంకోడు కూడా రావచ్చు, వాడు ఏమంటాడు, ఏనుగు చర్మం కట్టుకున్న శివుడు. ఇంకెక్కడ మూడు శివాలు దెబ్బలాడుకోవటానికి, మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ. ఆరోగ్య నియమాలు శివుడు చెప్తాడు మనకి. అందుకని మహాలక్ష్మి సాధన అయిపోగానే దీపాలు వెలిగించుకుని మనము ఆరోగ్య సాధనకి కావలసినటువంటి నియమాలన్నీ పాటిస్తాం. కానీ ఆ నియమాలు ఆరోగ్య సాధనకి కావాల్సిన నియమాలను మనం అనుకోం. చల్లటి నీటితో స్నానం చేయటం కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందు చల్లటి నీళ్ళలో స్నానం చేయాలి. ఇది ఎంతమందికి తెలుసు, ఒకరికైనా తెలుసా, ఒక చేయటమే సార్ తెలుసున్న వాళ్ళు, అంతేనా అంతేనా, అందరికీ తెలుసు. మీరు చెయ్యెత్తటానికి బద్ధకం వేస్తే ఇంతమంది బద్ధకిష్ఠులు ఉన్నారు, డిస్టర్బ్ అవుతుంది మనసు. ఇది ఆరోగ్య సూత్రంలో మొదటి నియమం. ఇది చన్నీటి స్నానం, గీజర్ ఉందా లేదా, వేడి నీళ్ళు ఉన్నాయా లేదా, మేము వేడి నీళ్ళు స్నానం చేస్తున్నాం, ఇవంతా చేస్తారేమో. ఇంకొక అది అయిపోగానే మొట్టమొదట మళ్లీ ఆ నియమాలు గుర్తు చేసుకుంటాం అనమాట. మొదటి నియమం ఏంటి, చన్నీటి స్నానం చేయాలి. దాని తర్వాత ఏంటి, టైం అయిపోయిందని తినకూడదు, ఆకలేసిందని తినాలి. ఇప్పుడు మనం టైం చూసుకుంటాం, ఇప్పుడు చాలా మంది అప్పుడే టైం చూసుకుని ఉంటారు. ఒప్పుకోండి, నిర్వహణ ఆరోగ్య సూత్రాలు చెప్తున్నాను కనుక నేను చెప్పినంత వరకు మీరు వింటూ ఉండటమే అంతే. అంచేత మహాలక్ష్మి సాధన గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు నేను ఇవాళ మాకు తెలిసి ప్రపంచంలో ఈ మహాలక్ష్మి సాధన మామూలు అందరికీ తీర్థపెట్టేటువంటి పరిస్థితి ఎక్కడా నేను చూడలే, ఏ ఆశ్రమాల్లోనూ చూడలేదు, ఏ గురువు చెప్పలేదు. కానీ ఆ మహాలక్ష్మి సాధన వల్లే భారతదేశము సస్యశ్యామలంగా ఉండేది. భారతదేశం దగ్గరికి ఇంతమంది మహాత్ములు, ఇంతమంది గొప్పవాళ్లు అవతరించటమే కాకుండా ఇన్ని విదేశీ ఆక్రమణలు జరగటానికి కూడా కారణం ఏంటి అంటే మన యొక్క సంపదే. మన దగ్గర డబ్బుంది కనుకే వీళ్ళందరూ వచ్చారు, లేకపోతే మన మీద దొంగలు ఎప్పుడు పడతాడు? డబ్బుంటేను, డబ్బు లేకపోతే ఒక్కడ పడ్డు. అంచేత భారతదేశం మీద జరిగిన ప్రతి ఆక్రమణకి కారణం ఏమిటి అంటే మన యొక్క సంపద. ఈ సంపద పెంచుకోవటానికి మొదటి నియమము సన్నిటి స్నానము అన్నది గుర్తుంచుకోండి. మీరు వేణీళ్ళు స్నానం చేయక్కర్లే, మీరు అంటే శీతాకాలం అయినా మీరు సన్నిటి స్నానం చేసినప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అది సూర్యోదయానికంటే ముందు చేస్తే మీకు ఒక విశేషమైనటువంటి సూర్యశక్తి మీలో ప్రవహిస్తుంది. దానిని హవ్యవాహ అంటాం. సూర్యుడి యొక్క కిరణాలలో రెండు రకాలైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి హవ్యవాహ, రెండోది కవ్యవాహ. మనం అగ్ని ప్రజ్వలన చేస్తానే యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ అగ్ని పేరు ఏంటి అంటే హవ్యవాహ. అందువల్ల అది సూర్యుడి యొక్క కిరణాలకి సంబంధించిందే అవుతుంది. దీపం వెలిగిస్తానే కార్తీక మాసంలో అది కూడా హవ్యవాహ. అంచేత ఆ దీపాన్ని మీరు సాధారణమైనటువంటి దీపంగా ఆలోచించకండి. దయచేసి ఒకే బ్లేడ్ ఉంటుంది. డిస్టర్బ్
చేస్తారు
లేచి వెళ్తుంది. అసలే మీరు పెట్టేటటువంటి దీపము లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. సూర్యోదయానికి ముందు దీపాలు పెట్టుకోండి, సూర్యాస్తమయము అయిపోయిన తర్వాత కూడా దీపాలు పెట్టుకోండి. కానీ లక్ష్మీదేవిని ఆకర్షిస్తాము అంటే డబ్బు అని మాత్రం అనుకోకండి, ఆరోగ్యం వస్తుంది మీకు. ఆరోగ్యం వచ్చిందంటే చాలా డబ్బు వచ్చినట్టే. ఇంకేంటంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి డబ్బులో 90% డబ్బు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుందని నాకు అనుమానం. అంచేత ఆ డబ్బు మిగుల్చుకుందాం అనుకోండి, మీకు డబ్బు వచ్చినట్టే లెక్క. కొన్ని అడగటానికి కూడా వచ్చాను నేను. అందులో ఈ మొదటిది అడిగేది ఏంటి అంటే ఈ మహాలక్ష్మి సాధనకి 5 రోజుల పాటు మీ జీవితంలో ప్రతి నెల కేటాయించుకోండి. మొట్టమొదటిది నేను మీ నుంచి అడిగేది. దీంట్లో అక్కడ మీరు ఏం చేయాలి? 5 రోజుల పాటు మహాలక్ష్మి సాధన చేసుకోవాలి. ఏమిటా 5 రోజులు? దీపావళి ముందు వచ్చేదేంటి? దాని పేరేంటి? అమ్మయ్యా దాని ముందు వచ్చేది ఆ త్రయోదశికి ఏదైనా పేరుందా? ధనత్రయోదశి అని మార్కిండియాలో అంటారు. మరి ఇక్కడ ఏదైనా అంటారో లేదో నాకు తెలియదు. ఇంకోటి ఏంటి అంటే ఈ త్రయోదశి నాడు, ఏ త్రయోదశి నాడు? దీపావళి అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి, దాని ముందు వచ్చేటటువంటి త్రయోదశిని మార్కిండియాలో ధనత్రయోదశి అంటారు. ధనత్రయోదశి నాడు సాధారణంగా అక్కడ అలవాటు ఏంటి అంటే ఎంతో కొంత బంగారం కొంటారు. ఎంతైనా సరే, ఆఖరికి ఒక రేణువైనా సరే, రేణువుపాటి బంగారం కాబట్టి అందరూ కొనగలరు కదా. అంటే ఏంటి అక్కడ వాళ్ళకి నమ్మకం? ఆ రోజు కనుక నువ్వు బంగారం కొంటే ఆ సంవత్సరం అంతా నువ్వు బంగారంలో తులతూగుతావు. మర్చిపోయావు ఆ కాన్సెప్ట్. అంచేత ప్రతి నెలలో అమావాస్యకి ముందు వచ్చే త్రయోదశి, దాన్ని కృష్ణపక్ష త్రయోదశి అంటారు. ఆ రోజు సాధన మొదలెట్టండి. త్రయోదశి అయిపోయాక 2వ రోజు ఏంటి? నరక చతుర్దశి. ఈ నరక చతుర్దశి అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి చతుర్దశి. ఆ యుద్ధము కృష్ణుడు చేయలేదు, సత్యభామ చేసింది. మీలో ఎంతమందికి ఆ కథ తెలుసో నాకు తెలియదు. తెలుసాయి కదా మీకు, కృష్ణుడు మూర్చబోతాడు నరకాసురుడితో యుద్ధం చేస్తూ. మూర్చబోతే కృష్ణుడు బదులు ఎవరు యుద్ధం చేస్తారు? సత్యభామ యుద్ధం చేస్తుంది. సత్యభామ యుద్ధం చేస్తుంది బాగానే ఉంది. లాభం వచ్చింది కృష్ణుడికి, లాస్ వచ్చింది సత్యభామకి. ఎందుకు తెలుసు? ఏం జరిగింది? సత్యభామ ఎందుకు నష్టపోయింది? ఒకటేంటి అంటే నరకాసురుడు చచ్చాడు, అన్నిటికంటే ఏంటంటే 16,000 మంది సవతులు ఆవిడికి ఏర్పడ్డారు. తెలుసా సంగతి కదా మీకు, నరకాసురుడు యొక్క చెరలో 16,000 మంది యువరాణులు ఖైదీపై ఉన్నారు. ఎప్పుడైతే సత్యభామ గారు నరకాసురుడిని చంపేశారు, ఏం జరిగింది, కృష్ణుడు భార్యలు అయిపోయారు వాళ్ళందరూ. ఎవరు ఆ 16,000 మంది? అష్టభార్య విన్నప్పుడే పాపం ఆవిడకి ఎంత గొడవైందో మీకు తెలుసు కదా, శ్రీకృష్ణ తులాభారం అది చూశారు కదా. 16,000 మంది వచ్చాక అసలు సత్యభామ పేరు ఎవరు తలవటం లేదు, తమాషా వాళ్ళు దంచేశారు. అంటే ఏం జరిగింది ఆ రోజు, మనకి మన శరీరాలలో కూడా 16 రకాల సంపదలు ఉంటాయి, దాన్ని షోడశీ విద్య అంటాం. ఆ విద్య నేర్చుకున్న వాడిని శ్రీ విద్యతో మనం చెప్తాం. బిఏ చదివిన వాడికి పేరు చివర ఏం పెడతాం, బిఏ అని రాస్తాం. ఎంఏ చదివిన వాడి పేరు చివర ఎంఏ అని రాస్తాం. డాక్టర్ చదివితే వాడి పేరు ముందు డిఆర్ అని రాస్తాం, డాక్టర్ అని కదా. అలాగే ఈ సంపదలకు సంబంధించినటువంటి షోడశీ విద్య చదివిన వాళ్ళందరి పేరు ముందు శ్రీ పెడతాం. ఎవరి పేరు ముందో వాళ్ళ పేరు ముందు శ్రీ పెట్టకూడదు. డాక్టర్ కానివాడి పేరు ముందు డాక్టర్ పెట్టేస్తే నువ్వు పెట్టుకో, తప్పేం లేదు, నువ్వు చెప్పచ్చుకోవాల్సిందే. వాడి పేరే డాక్టర్ అని పెట్టానండి, గొడవలేదు అసలు, పెట్టుకోవచ్చు కదా. నువ్వు డాక్టర్ ఎవరైనా మీ పిల్లవాడికి పేరు పెట్టుకుంటే ఎవడైనా వద్దంటాడా ఏంటి? తర్వాత వాడిని ఎవరు పిలవచ్చు, నువ్వు డాక్టర్ 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 అని పిలవచ్చు. వాడి స్నేహితులు కూడా డాక్టర్ 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 అని పిలుస్తారు, కానీ వీడికి వైద్యం రాదు, వాడి స్నేహితులకి వైద్యం రాదు. అలాగే ఎండమ్మా ముందుకు వచ్చేయండి, ఇక్కడ ఎక్కడ ఇక్కడ వచ్చేయండి, కూర్చోం కదా, ఎండలో వద్దమ్మా. ఆ ఎండ చికాకు పెడుతున్న తర్వాత లివర్ దెబ్బతింటుంది ఈ టైం అప్పుడు ఎండలో. 10 గంటల తర్వాత అనవసరంగా మీరు ఎండలో ఉంటే, మీరు పనులు చేసుకుంటూ ఎండలో ఉంటే మీ లివర్ దెబ్బతింది అది గుర్తుంచుకోండి. మళ్ళా అంతే మాస్టర్ చెప్పారు కనుక మేము ఎండలో పనిచేయమనకండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చెప్పేవంతా మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోకండి. కానీ నేను మహాలక్ష్మి సాధన గురించి చెప్తున్నాను. ఈ సాధన చేసేటటువంటి వాళ్ళ కుటుంబాల్లో అనారోగ్యం ఉండదు, వాళ్ళ కుటుంబాల్లోనే అనారోగ్యం ఉండదు, గ్యారంటీ ఇస్తున్నాను. గ్యారంటీ నేను ఎందుకు ఎక్కడ ఇస్తున్నాను అంటే, చంద్రశేఖర మాస్టరేయమ్మ తిని కనిపి శివయ్యమ్మ శివతత్వం అనేది మహాలక్ష్మి సాధన తర్వాత ఇమీడియట్ గా మీరు చేయవలసినటువంటి సాధన. అందుకే దీపావళి అమావాస్యలో లక్ష్మీ సాధన అయిపోగానే ఈ శివుడి యొక్క సాధన జరుగుతుందని మనకు తెలియదు. ఏదేదో పూజలు చేసేస్తూ ఉంటాం తప్ప అది మీ జీవితంలోకి రావటం లేదు. ఇందాక చెప్పిన శ్రీ అనేటటువంటి పేరులాగే షోడశీ విద్య సంపదల్ని పరిపూర్ణమైనటువంటి సంపదలు. ఒక్కొక్క విద్య ఒక్కొక్క సంపద ఇస్తుంది. 16 కళలు తెలిసినటువంటి వాడిని ఏమంటాం మనం, షోడశ కళ ప్రపూర్ణుడు అంటాం. ఈ షోడశీ విద్య ఒక మానవ శరీరంలోనే కాకుండా మనిషి యొక్క సహస్రారానికి వెళ్ళిపోయింది అనుకోండి, సహస్రారంలో ఎన్ని దళాలు ఉంటాయి, 1000 దళాలు ఉంటాయి. ఎన్ని గుణాలు ఉన్నాయి, 16 గుణాలు ఉన్నాయి. 1000 x 16 ఎంత అవుతుంది, 16,000 గుణాలు. అవి కృష్ణుడి యొక్క సత్యభామ ద్వారా అందజేయబెట్టినటువంటి సంపద. అది నరక చతుర్దశి నాడు మీరు పొందుతారు. ఎప్పుడు పొందుతారు, మిగతా 11 నెలలు ఇది చేస్తే పరీక్ష ముందు పుస్తకం జరుగుతాయట. అంచేత ప్రతి నెల ఈ కొత్త సాధన ప్రపంచంలో ఈ సాధన ఇంతవరకు లేదు అనే నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఉన్నా దాన్ని ఎవరు ఆచరించటం లే. ఇది ఒక సాధనగా ప్రపంచానికి ఓపెన్ గా ఇప్పుడే చెప్తున్నా నేను. దీని గురించి నేను అప్పుడే 1 సంవత్సరం బట్టి నలగొడుతున్నా దాన్ని. కానీ చెప్తున్నా కదా తమాషా, అంతా మీ దగ్గర అంతా మీరే లాగేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఎవరు లాగేసుకోలేకపోతున్నారు. కారణం ఏంటి, అర్హత ఉంటే వస్తుందమ్మా. అంతే, అర్హత ఉంది మీకు. అందుకే ఏం చెప్పాను, ఆ అర్హతను ఉపయోగించుకోవాలి అంటే మీరు కాస్త ఓపిక్గా నేను చెప్పేది తెచ్చుకుని మహాలక్ష్మి సాధన అంటే వినేసి వెళ్ళిపోతే అర్థం అవ్వదు. మీరు కాస్త విని దీని తర్వాత ఆ సాధన చేయడానికి మనం ఎలా ప్రయత్నం చేయాలో కూడా చెప్తాను నేను. కాస్త ఓపిక్గా వింటే మొట్టమొదట మీకు వచ్చేటటువంటి లాభం చెప్పాను కదా, మీ రోగాలు తక్షణం మాయమైపోతాయి. మామూలు రోగాలు జ్వరాలు అవి అంటే ఈ సాధన చేస్తున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళిపోతే కూడా రోగాలు పోతాయి, నేను చూశాను అవి. కానీ చెప్పేయండి మాస్టర్, చెప్తున్నాను కానీ వింటే కాదు, ఏం చేయాలి ఇవి, మీరు ఆచరించాలి. ఎప్పుడు మొదలెట్టాలి, ప్రతి నెల కృష్ణపక్ష త్రయోదశి నాడు మొదలెట్టాలి. చతుర్దశి నాడు ఏమవుతుందో నేను చెప్పాను కదా, సత్యభామ స్పృహ తప్పిపోయినటువంటి కృష్ణుడు బదులు యుద్ధం చేస్తుంది. స్పృహ తప్పిపోయిన కృష్ణుల మనం అందరం కూడా స్పృహ తప్పిపోయిన కృష్ణులం. ఎందుకంటే మనం అందరం కూడా మన భగవతత్వాన్ని గురించి చెప్పినా వింటనే, మీరు కూడా భగవంతులే అని అన్నా కూడా మనం వినో ఇంచేత. స్పృహ తప్పిపోయిన వాడి చెవిలో నువ్వు ఏం చెప్తే ఏం లాభం, వాడి స్పృహ ఉంటే కదా ఏదైనా వచ్చేది. స్పృహ ఎక్కడి నుంచి వస్తుంది? సత్యభామ దగ్గర నుంచి వస్తుంది, చూపు దగ్గర నుంచి వస్తుంది. దాన్నే సత్యమేవ జయతే అని మన భారతీయ ఋషులు చెప్పారు. దాన్నే రామకృష్ణ పరమహంస కానీ అరవిందో కానీ శ్రీరామ శర్మ ఆచార్య కానీ సత్యయుగము రావటము అని చెప్పారు. అంటే సత్యభామ స్పృహ తప్పిపోయినటువంటి కృష్ణుని నిద్ర లేపాలి. అది ఏ రోజు లేపుతాం మనం? చతుర్దశి నాడు. ఆ చతుర్దశే మాస శివరాత్రి అవుతుంది అని మీకు గుర్తుండాలి. శివుడికి మహాలక్ష్మి సాధనకి ఉన్నటువంటి ఆ దగ్గర సంబంధము, శివుడికి బిల్వపత్రానికి ఉన్నటువంటి ఆ దగ్గర సంబంధము శ్రీ సూక్తంతో మీకు అర్థమవుతుంది. అందులో ఉన్నటువంటి ఏంటి, మూడు దళాలు ఉంటాయి తెలుసు కదా మీకు, మారేడు దళాలకి మూడు ఉంటాయి. నాకు తెలిసి ఇంకేంటే, నాకు పెద్దగా ఈ విషయాలు తెలియదు కానీ మూడు శిఖరాలు ఉన్నటువంటి పర్వతము ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇక్కడే ఉంది. ప్రపంచంలో ఇంకో చోట ఉందని నేను ఇంతవరకు చదవలేదు. ఇన్నాళ్ళు నా దృష్టిలో పడలేదంటే అది లేదనే నేను అనుకుంటున్నా, ఉంటే ఉండొచ్చేమో అంత బల్లబుద్ధి నేనేం చెప్పలేను. కానీ హిమాలయాల్లో కూడా మూడు శిఖరాలు ఉన్నటువంటి పర్వతం లేదు. మన అదృష్టం ఏంటి అంటే దానికి ఇంత దగ్గరగా ఉన్నాం. అన్నిటికంటే నాకు చాలా ఆనందదాయక విషయం ఏంటంటే అది చూసుకుని ఇక్కడికి వచ్చారు. దానికి మళ్ళీ ఎవరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, నేను మీకే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీరు పిలవబట్టి ఇటు వచ్చానుగా, నేను లేకపోతే రానుగా. అంచేత ఈ మహాలక్ష్మి సాధన మీరు నా చేత చేయించి మీరు చెప్పించుకుంటున్నారు, అదే మీరు నన్ను మోసం చేస్తున్నారు, మీకు తెలుసు ఇదంతా. కానీ ఇప్పుడు వైవావసి అని పరీక్షల్లో ఎగ్జామినర్ వచ్చి పిల్లవాడిని క్వశ్చన్ అడుగుతాడు, పిల్లవాడు క్వశ్చన్ చెప్తాడు జవాబు. ఎవరికి జవాబు చెప్తాడు? ఎగ్జామినర్కి. అలా ఉందన్నమాట, మీరు నా చేత చెప్పించుకుంటున్నారు, మీకు తెలుసు ఇదంతా, కానీ ఎంత బాగా చెప్పి మీ చేత నేను చేయించగలను అని నాకు మార్కులు వేస్తారనమాట. అంచేత మీరు మార్కులు వేశారు అన్నదానికి ప్రూఫ్ ఏంటి అంటే ఈ కృష్ణపక్ష త్రయోదశి నుంచి ఈ సాధన మీరు మొదలై చేయాలి. నేను చెప్పా నా సాధన ఏం చేసుకో, కష్టమేమీ లేదు మీరు చేస్తున్న దానికి, కొంచెం అటు ఇటు మాటలు మారుతాయంటే. గాయత్రి మంత్రమే, దేనికైనా ఆధారం గాయత్రి మంత్రమే, అంతకంటే కొత్తదేమీ ఉండదు. కానీ దృష్టికోణం అవుతే తిథులు వేరు. అంచేత కృష్ణపక్ష త్రయోదశి, కృష్ణపక్ష చతుర్దశి. కృష్ణపక్ష చతుర్దశి తర్వాత ఏమొస్తుంది మనకి? అమావాస్య వస్తుంది. ఆ అమావాస్య చాలా కీలకమైనటువంటి రోజు. ఆ రోజు లక్ష్మీ అవతరణ జరుగుతుంది. అందుకే చాలా కథలు మీరు చదివి ఉంటారు కార్తీక మాసంలో. ఒక సమస్త భోగ భాగ్యాలతో తులతూగుతున్నటువంటి కార్తీక పురాణంలో ఈ సంఘటన రాయబడి ఉంది, రాసిబడి ఉంది. వశిష్ఠుల వారు చెప్తారు సూత శౌనకుల ఆశ్రమంలో. ఇందుకు వశిష్ఠుడు వచ్చాడో నాకు గుర్తులేదు ఇప్పుడు, కానీ వశిష్ఠ మహర్షి ఈ కథ చెప్తాడు. ఏమిటి అంటే, కార్తీక మాసంలో ఒక రాజ్యంలో, మామూలు రాజ్యం కాదు, సమస్తమైనటువంటి సంపదలతో తులతూగుతున్నటువంటి ఒక రాజ్యంలో ఏదో కొన్ని కారణాల వల్ల ఒక ఆవిడికి చాలా కష్టాలు వస్తాయి. సాధారణంగా రాకూడదు ఆ రాజ్యంలో ఒక ఆవిడికి కష్టాలు వచ్చాయి. సరే, రాజుగారికి ఒక అలవాటు ఉంది, ఆయన పుట్టినరోజు మొట్టమొదట ఎవడే వచ్చి ఏమడిగితే అది ఇచ్చేస్తాడనమాట. అది అందరికీ తెలుసు రాజ్యంలో. అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నవాళ్లే కదా. ఇంచేత ఈమె బాధలో ఉన్నటువంటి ఆమె అందరినీ ఏం రిక్వెస్ట్ చేసిందంటే, బాబు మీరందరూ సుఖంగానే ఉన్నారు కదా, ఈసారి నన్ను రాజుగారి దగ్గరికి ముందు వెళ్ళనివ్వండి. మొదటిసారి నాకు కావాల్సిన నేను రాజుగారిని అడుగుతాను. ఆ రాజుగారిని నేను అడిగితే రాజుగారు సరే నాకు ఇస్తారు కనుక నేను కాస్త దాంతో కొంచెం నా కష్టాల నుంచి బయటపడతాను. ఈ అమావాస్య నాడు ఈసారి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి కథని, వశిష్ఠుడు చెప్పినటువంటి కథ. సరే రాజుగారి దగ్గరికి వెళ్ళింది. పుట్టినరోజు రాజుగారు స్నానం చేసి బయట వచ్చారు. మొదటి వీళ్ళుంది, ఏం కావాలి నీకు? ఏమీ లేదు మహారాజా, ఈసారి అమావాస్య వస్తుంది కదా, కార్తీక అమావాస్య, ఆ రోజు నగరంలో ఎక్కడా దీపాలు వెలగకూడదు, కేవలము నా ఇంట్లోనే దీపాలు వెలగాలి. చెడు తెలియలేదు దానివల్ల ఏమవుతుందో. దీపం వెలిగించటమే కదా, ఏమైంది కాస్త సరే రైట్. అమావాస్య వచ్చింది, ఈవిడ ఒక్క ఇంట్లోనే దీపం వెలుగుతుంది. ఈవిడ అతి కష్టం మీద ఒక దీపం వెలిగించుకోగలిగింది. దెబ్బ చెప్పాను కదా, చాలా కష్టాలు ఉంది, బాధలు ఏదో చాలా కష్టపడి వెలిగించుకుంది దీపం. సరే మహాలక్ష్మి వచ్చింది, ప్రతి అమావాస్యకే వస్తుంది మహా అమావాస్య నాడు, దీపావళి అమావాస్య నాడే కాదు. వచ్చింది అన్ని చోట్ల చీకటిగా ఉంది. ఇదేంటి ఈ రాజ్యం? అసలు సకల సంపదలతో తూగుతున్నటువంటి రాజ్యం, అసలు ఇక్కడే దీపాలు వెలగాలి, అలాంటిది ఎక్కడా దీపం వెలగటం లేదు. ఎక్కడ వెలుగుతోంది దీపం? ఆమె దగ్గర వెలుగుతోంది. మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? దీపం వెలగటం అంటే ఎలాంటి సాధనలు చేయాలో ఆ జ్ఞానం తెలియటం అనే అర్థం. దీపం మాత్రమే వెలిగించేసుకుంటే సంపదలు వచ్చేస్తే మంచిదే, కానీ రాదుగా. వచ్చేస్తే మంచిదే, మంచిది ఏంటి, ఈ విషయం మీకు అర్థం అవ్వాలి, ఈ జ్ఞానం మీకు అర్థం అవ్వాలి. అమావాస్య నాడు, ఏ అమావాస్య నాడు మీరు వెలిగించినా కూడా ఆ జ్యోతి కనుక మీరు వెలిగిస్తే ఏంటి అక్కడ జ్యోతి? తమసోమా జ్యోతిర్గమయ, అజ్ఞానాంధకారం నుంచి నేను బయటకు రావాలి. ఈ చీకట్లో నేను వెలిగిస్తున్నటువంటి జ్యోతి నా ఒక్కడికే కాదు, అనేక మందికి మార్గదర్శనం చేయాలి అనే భావంతో మీరు వెలిగించుకోండి, అక్కడ అన్ని సంపదలు మీకు వచ్చేస్తాయి. ఇది అమావాస్య నాడు చేయవలసింది. దీపావళి అమావాస్య తర్వాత జరిగేటటువంటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమి. ఆ రోజు ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా మీకు? కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ఏం జరిగింది? భారతీయులమైనటువంటి మనకి తెలియాలి, కార్తీక శుద్ధ పాడ్యమి ఏదైనా ఇంపార్టెంట్ సంఘటన ఏమైనా జరిగిందా? భారతదేశానికి స్వాతంత్రం రావటం కానీ ఆ రోజు వచ్చిందని కాదు. అలా శ్రీకృష్ణుడు ఒక అంటే ఏంటి ఏమంటారు దాన్ని, ఒక హింట్ ఇస్తాను. శ్రీకృష్ణుడి జీవితంలో జరిగిన సంఘటన, శ్రీకృష్ణుడు జరిగిన సంఘటన ఏంటి? ఇక్కడి నుంచి ఎవరో చెప్పేశారు, కార్తీక శుద్ధ పాడ్యమి నాడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎక్కాడు. చాలా మందికి తెలియదు, అదే చెప్తున్నా కదా. కానీ గోవర్ధన పర్వతం ఎక్కటంలో ఉన్న రహస్యం ఏంటో తెలుసా? సంపదలే. ముఖ్యంగా మన అగ్రికల్చరల్ లెవెల్లో ఉన్నటువంటి సంపదలు. ఇంకంటే గోవర్ధన పర్వతం ఎక్కడ ఎత్తాడు శ్రీకృష్ణుడు? రాజధానిలో ఎత్తలే, పల్లెల్లో ఎత్తాడు. పల్లెల్లో ఉన్నటువంటి సంపదలకి ఆ కాలంలో ఏమనుకునేవాడంటే ఈ సంపదలన్నిటికీ కారణము ఇంద్రుడు అని. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, ఇంద్రుడు కాదు గోవర్ధనము అని. గోవర్ధన పర్వతాన్ని చిటికెడల మీద ఎత్తేశాడు అంటే మనం ఏమనుకుంటామంటే ఒక కొండను ఎత్తేశాడు అని. ఎత్తవచ్చు, శ్రీకృష్ణుడు కొండనే కాదు ఏదైనా ఎత్తేయవచ్చు. మొత్తం హిమాలయాన్ని చిటికెడల మీద కూడా కాదు అని గాలితో ఉత్తున్న నమ్మకం నాకుంది కృష్ణుడి మీద. కానీ గోవర్ధన పర్వతము అంటే అప్పుడు గోవర్ధనాన్ని ఎత్తాడో లేదో తెలియదు. కానీ గో అంటే అర్థం ఏంటి అంటే శబ్దము అని అర్థం ఉంది, మంత్రము అని అర్థం ఉంది. వర్ధనము అంటే ఏంటి? మంత్రము మ్యాగ్నిఫై అవ్వాలి. మంత్రాన్ని మనం ఎలా మ్యాగ్నిఫై చేయగలం? జపం చేసి. జపం చేస్తూ ఉంటే మంత్రశక్తి ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. మరి ఏ మంత్రాన్ని చేయాలి? కృష్ణుడు చెప్పమన్నటువంటి మంత్రాన్ని చేయాలి. కృష్ణుడు ఏ మంత్రాన్ని చెప్పాడు? ఛందస్సుల్లో నేను ఏ ఛందస్సు అని చెప్తాను? గాయత్రి అని చెప్తాను. తను చెప్పుకున్నదే, నేనేం చెప్పకనే. దాని తర్వాత గోవర్ధనం అంటే ఏం చెప్పాను? మంత్రాన్ని మీరు వర్ధనం చేయాలంటే పెంచాలి. ఎలా పెంచుతారు? యజ్ఞాన జపయజ్ఞోస్మి అని చెప్పి గోవర్ధన పర్వతం ఎలా ఎత్తుతారు మీరు? గాయత్రి మంత్ర జపం చేస్తే. అది మీకు తెలియాలి. కానీ ఆ గో అనేటటువంటిది ఏమిటి అంటే శ్రీ అనేటటువంటి మంత్రం. ఇంకొక మీరు ఏం చేస్తారు అంటే ఈ రోజు నుంచి ముఖ్యంగా 5 రోజుల పాటు, ఏ 5 రోజుల పాటు? కృష్ణపక్ష త్రయోదశి, కృష్ణపక్ష చతుర్దశి, అమావాస్య, శుక్లపక్ష పాడ్యమి నాడు మీరు శ్రీ బీజ సంపుటంతో గాయత్రి మంత్ర జపం చేసుకోండి. మీకు ఎన్ని సౌభాగ్యాలు వస్తాయో, ఎన్ని సంపదలు వస్తాయో మీరే చూసుకోండి. నెలంతా చేయమల్లో నేను, నెలకి 5 రోజులు, శుక్లపక్ష త్రయోదశి, శుక్లపక్ష చతుర్దశి, సారీ కృష్ణపక్ష చతుర్దశి, అమావాస్య, శుక్లపక్ష పాద్యం. దాని తర్వాత ఏంటి, విధి వస్తుంది. విధి నాడు ఏం జరుగుతుంది, మీరు ఏదైనా చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న మామూలుగా విధి నాడు ఏం చేస్తాం, అన్నదమ్ములు కానీ చెల్లెళ్ళు కానీ ఎట్లకైనా వెళ్తూ వస్తుంటారా, దీపావళి పండుగ అది ఎప్పుడు చేస్తాం,
ఇదే రోజు
ఏమన్నా మీకు అన్ని తెలిసి అంటే నాకు టెస్ట్ పెడుతున్నారని నేను ముందే చెప్పారుగా. నేను ఇప్పుడు లెక్చరర్ క్వశ్చన్ అడిగాక జవాబు తెలిసినా చెప్పడు, అలాగే మీకు జవాబు తెలిసినా చెప్పటంలే, తెలియదా ఏంటి మీకు. అంతేట ఏంటి అక్కడ భగినీ హస్త విభజనం, కానీ అది ఎక్కడ ఎవరి మధ్య జరుగుతుంది, యాక్చువల్ గా ఎవరికి జరిగిందని, యముడు తన చెల్లెని ఇంటికి వస్తాడు, యమి ఇంటికి వస్తాడు. యముడు దేనికి అధిపతి, మృత్యువు. అంటే ఇది మీరు కనుక కరెక్ట్ గా చేస్తే మృత్యువు మీ వశంలో అయిపోతుంది, మీకు మృత్యువు ఉండదు. మృత్యువు ఉండదు అంటే అర్థం ఏంటంటే మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. కానీ ఇది దీపావళి పండుగ నాడు పరాకాష్ఠకి చేరుతుంది. అంటే మీరు ఇప్పుడు కార్తీక మాసం నుంచి మీరు 11 నెలల పాటు చేసుకుని మళ్లీ దీపావళి పండుగకి మీరు చూడండి మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో. చేయవలసింది మాత్రం పెద్ద సాధన లేదు, మీరు రోజు చేసుకునేటువంటి గాయత్రి మంత్రమే. ఆ రోజు చేసుకునేటువంటి గాయత్రి మంత్రంలో ఈ 5 రోజుల పాటు చిన్న మార్పు ఏం చేసుకుంటారు అంటే శ్రీం అనేటటువంటి బీజ మంత్రాన్ని కలుపుకుంటారు. ఓం దూర్భోస్వ శ్రీం 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 తత్సవితుల వరేణ్యం భర్గో దేవస్య ధీమై ధీయోజన ప్రచోదయా. మళ్ళీ ఓం భూర్భోత్సవ తత్సవితుల వరేణ్యం ఓం భూర్భోత్సవ శ్రీం 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 ఎంత అర్థమైంది కదా. ఓం భూర్భోత్సవ తత్సవితుల వరేణ్యంకి మంచి 3 సార్లు శ్రీం కలుపుకోండి. 5 రోజులు అంతే. మీరు రోజు ఏం చేస్తున్నారో అదే చేసుకోండి. ఆ 5 రోజులు దీపాలు వెలిగించుకోండి. కార్తీక మాసంలోనే కాదు, 5 రోజులే. కార్తీక మాసంలో కూడా ఇంకా రాబోతోంది కదా. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటిది ఇంకో 13 రోజుల్లో వస్తుందనుకుంటా, 12 రోజుల్లోనూ. అంచేత నేనంత గ్యారంటీగా చెప్తాను, మీరు కాస్త జాగ్రత్తగా వినండి. మీరు యముణ్ణి కూడా గెలిచేయచ్చు. సావిత్రి ఎవరిని గెలిచి సత్యవంతుణ్ణి తెచ్చుకుంది, యముణ్ణే కదా. ఈ 4 రోజుల సాధన యొక్క పరాకాష్ఠ ఏమైపోతుందంటే యముని దగ్గరికి వెళ్ళిపోయేటటువంటి ఆత్మలు కూడా తిరిగి వచ్చేస్తాయి. అందుకే చంద్రశేఖర మాశ్రయేమ కిం కరిష్యతి వయ్యమ. ఆ శివతత్వాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే, చంద్రశేఖరుణ్ణి కనుక నేను పట్టుకోగలిగితే, ఎందుకు చంద్రశేఖరుడు అంటాడు, చంద్రవంక ఉంటుంది. చంద్రవంక లక్షణం ఏంటి, అలా 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 16 రోజులు పెరుగుతుంది, 16 కళలు వస్తాయి, మళ్ళా మిల్లిమిల్లిమిల్లిగా తగ్గుతూ ఉంటాయి. అందుకు ఆ సాధన 16 సాధన. దాని విద్య అది నేను తర్వాత చెప్తాను. కానీ ఇంకొకటి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతిరోజు సాయంత్రము చేయగలిగేటటువంటి వాళ్ళు చంద్ర నమస్కారాలు చేసుకోవాలి. సూర్య నమస్కారాలు మీకు తెలుసు కదా, సూర్య నమస్కారాలు చేయగలిగే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు, చేతులు ఎత్తండి. అబ్బో ఇంకే మరి. ఇంకా మీరు 1-2 రోజులలో చంద్ర నమస్కారాలు కూడా నేర్చేసుకోండి. మీరు చంద్ర నమస్కారాలు ఎంతమందికి తెలుసు, మళ్ళీ నాకు పరీక్ష పెడుతున్నారు. మీకు తెలుసు అశ్వచాలన ఆసనము అని ఒక ఆసనం ఉంది సూర్య నమస్కారాలలో, తెలుసా? అశ్వచాలన ఆసనం అంటే ఎలా ఉంటుంది, కుడికాలు లేకపోతే ఎడంకాలు ముందుంటుంది, 2 అరచేతుల ముందుంటుంది, ఒక కాలు వెనక్కుంటుంది కదా. ఆ ఆసనంలోనే అలాగే పెట్టి చేతులు కనుక మీరు పైకెత్తితే చంద్ర నమస్కారం అవుతుంది. అర్థండి కదా, అర్థం కాకపోతే తర్వాత కనుక్కోండి. కానీ మీకు అర్థమైపోయింది కదా, ప్రతిరోజు సాయంత్రము చంద్ర నమస్కారాలు చేసుకోండి. 16 చంద్ర నమస్కారాల కంటే ఎక్కువ చేసుకోకండి. బాగుంది ఏదో చంద్ర నమస్కారాలు అని ఎక్కువ ఏం చేసేసుకోక్కర్లేదు. నాకు తెలిసి ఒక సూర్య నమస్కారం 1 నిమిషంలో అయిపోతుంది, ఇంకా తొందరలోనే. చంద్ర నమస్కారం ఇంకా అంతే టైం పడుతుంది. ఎందుకంటే సూర్య నమస్కారాల్లో 12 పూజలు ఉన్నాయి, చంద్ర నమస్కారంలో ఇంకో 2 పూజలు కలుస్తాయంటే మీ చేతులు పైకెత్తి. అంతేత 16 చేయాలి అంటే మీరు 10 నిమిషాలే అయిపోతుంది. అంతకంటే ఏం లేదు, గాయత్రి మంత్ర జపం మీరు ఎంత చేసుకుంటున్నారో అంత చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఆరోగ్యవంతులు అవటమే కాకుండా చివరికి ఏ స్థితికి మీరు వెళ్తారు అంటే, మీరు పేరు చెప్పుకున్నా కూడా పాము కాటు కూడా తగ్గిపోతుంది. మనవాడే ఒకరు, ఆయన ఫోన్ చేస్తే చాలా ఎవరికి పాముల నర్సయ్య, నాకు తెలియదు ఎక్కడ నేను కాశీలో ఉన్నప్పుడు ఇందా ఆయన పేరు. ఆయనకు స్పెషల్ గా ఇషారా అంతా మీకు దగ్గరే, మీరు మామూలు వ్యక్తులేం కాదు, అంతా దగ్గరే. కొంచెం ఆ జ్ఞానాన్ని మళ్లీ మనం పొందుదాం. చంద్ర నమస్కారాల వల్లే అది వచ్చేది ఆసక్తి. శివుడు ఆయన చంద్రవంత పెట్టుకున్నాడు అంటే చంద్ర నమస్కారాల్లో ఎక్స్పర్ట్ అనమాట, ఆయన డిగ్రీ హోల్డర్ అనమాట ఆయన. అలాగే లలితాదేవి కూడా చంద్ర నమస్కారాల్లో డిగ్రీ హోల్డర్. ఎవరు ఎవరు ఏ దేవతకి చంద్రవంత ఉంటుందో వాళ్ళందరికీ ఏ డిగ్రీ ఉందనమాట, చంద్ర నమస్కారాల్లో డిగ్రీ ఉందనమాట. మీరు చూడండి, వాళ్ల పేర్లే విషయాన్ని తగ్గిస్తాయి. లలితాదేవికి కూడా మీరు కనుక పూర్ణిమ నాడు కరెక్ట్గా కనుక సాధన మనం చేసుకోగలిగితే, ఆ సాధన చేసుకున్నటువంటి వ్యక్తి వాడి చేత్తో ఎవరికి పాలిచ్చినా కూడా విషం ఉన్నా కూడా విషం పోతుంది అని లలితా సహస్రనామాన్ని చెప్తారు. మనం కొంచెం సీరియస్ గా ఆ తపశ్చర్యలు చేసుకోవాలి. అన్ని ఇక్కడే ఉన్నాయి మళ్ళా దగ్గరగా. మళ్ళా మనం తపశ్చర్యలు చేసుకోవటానికి హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, పావులు నరిశాయంటే పక్కనే ఉన్నారంటున్నారు. మారేడు గలంతో సంబంధించినటువంటి త్రికూట పర్వతం అంటే పక్కనే ఉందంటున్నారు, ఉందంటున్నారు కాదు నాకు చూపించారు. కానీ దీని అంతటికీ కూడా అవసరమైనది ఏంటి అంటే తపస్సు చేయటానికి కావలసినటువంటి వసతి కావాలి. ఇళ్లలో కూర్చుని మనం తపస్సు చేసుకోలేము కదా. ఈ 5 రోజుల సాధన ఉందనుకోండి, ఈ 5 రోజుల సాధన మేము ఇళ్లలో చేసుకుంటాము అంటే ఒకలాగా ఉంటుంది పరిస్థితి. మేము అందరం కలిసి ఒకచోట చేసుకుంటాము అంటే ఏది మంచిది? మీ ఇళ్లలో మీరు చేసుకోవటమా, అందరం కలిసి చేసుకోవటమా? అందరూ కలిసి చేసుకుంటున్నప్పుడు నాకు అవకాశం ఇచ్చారనుకోండి మీతో పాటు కలిసి చేసుకోవటానికి, ఇంకా బాగుంటుంది కదా. కానీ అదంతా చేసుకోవాలంటే ఎక్కడ చేసుకోవాలి? మరి నాకు తెలియదు ఎక్కడ చేసుకోవాలి. అందుచేత నేను కోరుకునేది మీ దగ్గర నుంచి ఏంటి అంటే, ఈ చుట్టుపక్కల ఏరియాలో కాస్త చెట్లు బాగా ఉన్న చోట 20-30 మంది కలిసి సాధన చేసుకునేటువంటి స్థలం మనం తెచ్చుకోగలిగితే, ఉంచుకోగలిగితే ఇక్కడ నుంచి మనం ఈ క్షేత్రాలన్నిటికీ వెళ్ళొచ్చు. తిరుమల కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, ఇంకా ఇంకో రాష్ట్రం వాళ్ళకంటే మన రాష్ట్రంలో ఉంది అంటే దగ్గరగానే ఉంది కదా. గీత మారిపోతే ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళిపోయామనుకో, దగ్గరగా ఉన్నా అది తమిళనాడు అంటాం, దీన్ని ఆంధ్రప్రదేశ్ అంటాం. మన ఈ చివరి నుంచి అక్కడికి వెళ్ళినా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది, అక్కడ కూడా 7 పర్వతాలున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఇంకొకటి కూడా నేనేమనుకుంటున్నాను అంటే, మన భారతదేశంలో జ్ఞానం చాలా ఉంది, పండితులు చాలా మంది ఉన్నారు, సాధకులు అసలు లేరు నాకు అనిపిస్తోంది. పాండిత్యం చాలా ఉంది, మీరు ఎవరినైనా కనపండి శ్లోకాల మీద శ్లోకాలు చెప్పేస్తారు, కానీ దాన్ని ఆచరణలోకి పెట్టుకోవాలి అంటే మనం ఆచరణలోకి ఎలా పెట్టుకోవాలో తెలియదు మనకి. అంచేత ఈ డిసెంబర్ 23, 24, 25 తారీఖులలో గోడరేవు దగ్గర ఈ విషయాలన్నీ చర్చించడానికి నేను కొంతమంది నమ్మంటున్నాను. కొంతమంది అంటే అందరూ రావద్దని కాదు, వీళ్ళ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రండి. దానికంటే ముందు నేను మా స్నేహితుల్ని, మిత్రుల్ని, శిష్యులని, లేకపోతే నా గురువులని, మీరు ఏమనుకుంటారో నా గురించి మీ ఇష్టం. మీరందరూ నా గురువులు అవుతే గురువులు అనుకోండి, శిష్యులు అవుతే శిష్యులు అనుకోండి. గురు శిష్యులు ఎందుకు సార్? మనం స్నేహితులనే, ఓకే స్నేహితులనే. ఒక కేటగిరీ వాళ్ళని మాత్రమే నేను అడగటం లేదు, నా శత్రువుల్ని నేను అడగటం లేదు. శత్రువులు ఉన్నారా నాకు తెలీదు, నాకు ఎవరు శత్రువులు లేరు. కానీ ఇది మంచిది అని తెలిసి నేను చెప్పినటువంటి మాట వినకపోతే ఖచ్చితంగా నాకు వాడు నా యాంటీ వర్గంలో ఉన్నట్టే లెక్క. వాడు ఖచ్చితంగా నా మిత్రుడు కాదు, శత్రువునేం కాదు. శత్రువు నాకే ఉంటాడేమో పాపం, నేనే హాని చేశానని ఎవరికి. శత్రువుని కాదు, నేను ఇది మంచిది అని చెప్పాక నాతో పాటు కలిసి ఆ పని చేయలేదనుకో, మరి మరి అంతే కదా. అది అంతకంటే అంతకంటే ఇంకేం లేదు. చల్లగామే చల్లగా ఉంటుంది లేకపోతే. అంచేత దీన్ని అర్థం చేసుకోండి. నేను ఏం కోరుకుంటున్నాను, ఒక 20 మంది మనం పాలరాతి ఫ్లోరింగ్తో గ్రనైట్ బిల్డింగ్ తో 7 అంతస్తులు అక్కర్లేదు. నాకు కావాల్సింది ఏంటంటే కాస్త పేడతో అలికినటువంటి, వర్షం కురిస్తే నా మీద నీ మీద నీళ్లు పడకుండా ఉండేటటువంటి, పూర్వకాలం వాల్మీకి ఆశ్రమాలు అవి మనం చదువుకుంటామే దాన్ని మళ్లీ మనం దింపుదాం. నాకు విసిగెత్తిపోయింది మోడర్న్ సిమెంట్ కట్టడాలతో. అసలు ఒక విధమైన ఎలర్జీ కూడా వచ్చేస్తా, తలుచుకుంటేనే నాకు కంపరం వచ్చేస్తుంది. అంచేత అలాంటిది లేకుండా కుటీరాల్లాగా ఎక్కడ ఏమిటి, నేను చెప్పే కదా కాస్త కరెంట్ ఉంటే చాలు. ఎందుకంటే కరెంట్ ఎందుకు అవసరం అంటే మనకి కరెంటుతో వచ్చేటటువంటి సుఖాల కోసం కాదు. ఇవంతా మనం చేస్తున్నప్పుడు ఏ రోజు మనం చేసుకున్నటువంటి సాధన ఆ రోజు ప్రపంచం అంతా వెళ్ళిపోవాలి కంప్యూటర్ ద్వారా, దానికి కరెంటు కావాలి. కంప్యూటర్ను ఉపయోగించుకోవడానికి కరెంటు కావాలి. అదొక్కటే మీరు చూసుకోండి, 20 మందితో పాటు మొదలెట్టేటటువంటి ఈ సాధన నిరంతర సాధన. ఇదేమో మహాలక్ష్మి సాధన ఉంది 5 రోజుల పాటు చల్లగండమా, 5 రోజుల పాటు జరిగే ఈ మహాలక్ష్మి సాధనతో పాటు ప్రతి నెల మహాదుర్గా సాధన కూడా జరుగుతుంది 5 రోజుల పాటు. ఇది కాకుండా ప్రతి నెల మహాసరస్వతి సాధన కూడా జరుగుతుంది. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గ 4 రోజులు 20 రోజులు. ఇంకొక 5 రోజుల పాటు మహాయోగేశ్వరీదేవి సాధన జరుగుతుంది. ఇదంతా కూడా మన ఋగ్వేదంలో చెప్పబడి ఉన్నది. దానిని ప్రపంచానికి మహాకాళి సాధన శ్రీరామకృష్ణ పరమహంస అందజేస్తే, మహాశక్తి సాధన లేకపోతే మహాదుర్గా సాధన అరవింద ఘోష్ అందజేస్తే, ఒకళ్ళు ఏమందజేశారు మనకి మహాకాళి సాధన, ఇంకోళ్ళు అందజేసింది మహాదుర్గా సాధన. శ్రీరామ శర్మ ఆచార్య గాయత్రి సాధన, మహాసరస్వతి సాధన అందజేస్తే, ఈ మూడింటిని కలిపి మనము మహాయోగేశ్వరి సాధన కూడా చేసుకోవటానికి సన్నాహాలు చేసుకుంటున్నాము. ఈ సన్నాహాలు సాధకులకి మాత్రమే. ఇంతవరకు ఏంటంటే మీరు రండి వెళ్ళండి, రండి వెళ్ళండి, మాట్లాడండి అంటున్నా. కానీ ఈ పెట్టబడేటటువంటి ఆశ్రమాన్ని, దీన్ని సత్యయుగావతరణ ఆశ్రమము, సత్యమ అగ్గావతరణ ఆశ్రమము అని అనుకుంటున్నాను నేను. దానికి పేరు సత్యయుగము ఆశ్రమంలో మాత్రమే చేయాలి. ఆశ్రమం బయట మనం ఎలా ఉన్నామో అది వదిలేద్దాం. కనీసం ఆశ్రమం లోపల ఉన్నప్పుడు మాత్రం మనం అలా ప్రవర్తించగలము అని అనుకుంటూ, దానికి తగినటువంటి వాతావరణం మనం ఎంత తొందరగా నిర్మించుకోగలము అన్నది మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకుని నిర్మించుకోగలము అంటే మాత్రము మీతో పాటు నేను సాధన చేయటానికి మీరు పర్మిషన్ ఇస్తే ఆశ్రమంలో చేసుకుందాం.